शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ब्रह्मदेवुडु విష్ణువు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని యుద్ధానికి సంసిద్ధులు అయ్యారు. ఇది మామూలుగా లోకంలో అజ్ఞానంతో యుద్ధం చేసే సామాన్య మానవుల తంతు వంటి తంతు కాదు. కారణం ఏమిటంటే మానవులది తమోగుణము రజోగుణముతో కూడిన యుద్ధం, కానీ వాళ్ళది లోక శ్రేయస్సు కోసమే ఏం చేసినా త్రిమూర్తులు అది మొత్తం మీద చెట్ట చివరికి లోక శ్రేయస్సుకి ఉపయోగపడుతుందన్నమాట. కొంతమంది దోషం చేస్తే కూడా అది దోషం కాదు, ఏదో ఒక సృష్టి, నూతన సృష్టి, గొప్ప సృష్టికి మూల కారణం అవుతుంది. ఉదాహరణకి పరాశర మహర్షి అంతటి గొప్పవాడు, ఓ దాసికన్యం చూసి వ్యామోహం పడ్డం ఏమిటి, ఆ దాసికన్య అంతా దాని శరీరం అంతా చేపల కంపు, ఓ పల్లెది, ఆయన చూస్తే మంచి నిష్ఠాగరిష్ఠుడు, అయినా ఆనాడు ఆ చేపల స్త్రీని మోహించబట్టే వ్యాసుడు అంతటి వాడు పుట్టాడు. అలాగే విశ్వామిత్రుడు మేనక వెంట పడవే ఉండకపోతే దుష్యంతుడు ఈ శకుంతల ఈ ఉపాఖ్యానమే ఉండదు. కాబట్టి సాధకులు ఏం చేసినా అది ఇతరులను అనుగ్రహించడానికి, అదే లౌకికాచారం కలిగిన వాళ్ళు తాము భ్రష్టులే ఇతరులను భ్రష్టులు చేస్తారు. ఇప్పుడు బ్రహ్మ విష్ణువు లోక శ్రేయస్సు కోసం యుద్ధం చేశారు. ఆ యుద్ధం ప్రస్తుతానికి అల్లకల్లోలం అయిపోయి లోకాలన్నిటినీ గిదగిదలాడిస్తూ ఉంటే దేవతలంతా పరుగు పరుగును వెళ్ళారు, రుద్రుణ్ణి ప్రార్థించారు. రుద్రుడు నవ్వి, మీరెందుకు వచ్చారో నాకు తెలుసు అన్నాడు. బ్రహ్మ విష్ణువుల యుద్ధం నాకు తెలుసు, మిమ్మల్ని చూడగానే ఆ యుద్ధం ఆపి లోకానికి మేలు చెయ్యాలి అని ఒక సంకల్పం నాకు కూడా కలిగింది అన్నాడు ఆయన. సమతోష యదంబాయా సపతిస్తురవ్రజం, చిరునవ్వు నవ్వుతూ అంబికా వల్లభుడు పరమేశ్వరుడు దేవతలతో ఇలా పలకగానే, అమ్మాయ్యా మన కష్టం మన ప్రభువుకి తెలుసు, అయినా భగవంతుడు ఆయనకి తెలియందేముంది, సర్వాంతర్యామి, ఏ మూల ఏం జరుగుతుందో అంతా చిటుక్కును కనిపెట్టగలవాడు ఆయన. ఇప్పుడు ఈ యుద్ధం ఆపుతాడు, మనకి శుభం చేకూర్చి పెడతాడు అనుకున్నారట. బ్రహ్మ విష్ణు యుద్ధం జరుగుతున్న చోటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూడండి అన్నాడు శివుడు. అక్కడికి బయలుదేరారు వాళ్ళు. ఇక శివుడు కూడా యుద్ధరంగానికి వెళ్ళాడు. పైనుంచి యుద్ధం అంతా చూశాడట. యుద్ధం చూశాడు, ఎలా చూశాడు అంటే రహస్యంగా చూశాడు అన్నారు. సమీక్ష్యతు తయోర్యుద్ధం నిగూఢోభ్రం సమాస్థిత, నిగూఢముగా కనపడకుండా అక్కడికి వచ్చిన దేవతలకి కనపడడం లేదు, బ్రహ్మ విష్ణువులు యుద్ధం చేస్తున్నారు వాళ్ళకి కనపడడం లేదు, ఎవరికీ కనబడకుండా ఆకాశంలో అదృశ్య రూపంతో ఉండి ఈ బ్రహ్మ విష్ణువుల యుద్ధం తిలకించడం మొదలెట్టాడు శివుడు. బ్రహ్మగారు వేసిన మాహేశ్వరాస్త్రం, విష్ణువు వేసిన పాశుపతాస్త్రం ఢీ అంటే ఢీ అని ఢీ కొట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఢీ అంటే అది బాగా అనుభవం ఆయనకి బాగా అంచేత మొత్తం మీద ఏది ఏమైనా ఢీ అనే కార్యక్రమం కాకుండా నిజంగా ఢీ కొట్టుకుంటున్నాయి ఇవి రెండు కూడా. ఆ ఘోర యుద్ధాన్ని చూసి ఇలా సైగ చేయగానే ప్రమథగణాలు వాద్యాలు వాయిస్తున్నారు ఢామ్ ఢామ్ అని, అది ఆపేశారు. గణాలు కోలాహలం చేస్తున్నారు, కోలాహలం ఆపేశారు. అంటే శివుడు ఏదో చేయబోతున్నాడు, ఈ సమయంలో మనం నిశ్శబ్దంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముల్లోకాలు తగలబడుతున్నాయి. వెంటనే అప్పుడు ఆయన ఏం చేశాడు, మహోనల స్తంభ విభీషణాకృతి బభూవ తన్మధ్యతలే సనిష్కలక, మహాభయంకరమైన ఒక అగ్నిస్తంభ రూపం ధరించాడు.
అదొక స్తంభం,
పొడుగ్గా పైనుంచి కింద దాకా పెరిగిపోయిన ఒకనొక స్తంభాకారం. ఆ స్తంభం కూడా అగ్నిజ్వాలలతో మెరిసిపోతున్నది. అగ్ని స్తంభం అది. కాలిపోతున్న ఒకనొక ఉక్కు స్తంభమా అన్నట్టుగా ఉంది. ఏ వైపు చూసినా జ్వాలలు లేస్తున్నాయి అందులో నుంచి. అంటే అదే పెద్ద జ్యోతిర్లింగం, మహాజ్యోతిర్లింగం, అద్భుత అగ్ని స్తంభం అన్నమాట. అదే సృష్టిలో మొట్టమొదటి లింగ రూపం. ఆ మహాలింగం స్తంభించి వెలిగిపోతూ విశ్వలింగాలు వెదజల్లుతూ, విశ్వలింగాలు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎప్పుడో చూసే ఉంటారు దొంగలు కాలిపోతున్నప్పుడు ఇంత నిప్పురవ్వలు చెగిరిపోతూ ఉంటాయి, చుర్రని శబ్దం వచ్చి నిప్పురవ్వలు పక్కకి చెదురుతాయి, దానిని విశ్వలింగం అంటారు. అవి చల్లా చెదరగా వస్తున్నాయి. ఈ బ్రహ్మగారు వేసిన అస్త్రము, విష్ణువు గారు వేసిన అస్త్రము ఆ అగ్ని స్తంభంలో కలిసిపోయి మాయమైపోయి పరమేశ్వరుడి లింగం మధ్యలో వస్తే ఆ లింగాన్ని ఏం చేయగలుగుతాయి ఈ అస్త్రాలు? రెండు అస్త్రాలు అందులో కలిసిపోయాయట. అప్పటిదాకా లోకాలు తగలబెట్టే విధానంగా ఉండి విజృంభించి వెనక్కి ముందుకి ఢీ కొడుతున్నటువంటి రెండు అస్త్రాలు సూర్యుడి ముందు మిడుగురు పిరుగులా అన్నట్టు అయిపోయి కలిసిపోయాయి. సూర్యుడు మధ్యాహ్నం పూట వెలిగిపోతూ ఉంటే మిడుగురు పురుగు కాంతి మనకి కనబడుతుందా? అంటే శివలింగం యొక్క కాంతి ముందు ఈ అస్త్రముల కాంతి మిడుగురు పురుగు కాంతిలా అయ్యిందనమాట. శివుడు అంతటి తేజస్యాలి, మహాతేజస్యాలి. అస్త్రాల కాంతి అందులో కలిసిపోగానే దేవతలు, ఏమిటిది ఇప్పటిదాకా లేని కొత్త స్తంభం, ఏమిటి మరో ప్రళయం వచ్చినట్టుంది, ఇంతవరకు కేవలం బ్రహ్మ విష్ణువులు వేస్తున్న అగ్నిజ్వాలతోటే ఆ అస్త్రాలతోటే కంగారడుతున్నాం, మళ్ళీ కొత్త అస్త్రం వచ్చినట్టుంది. అతీంద్రియమిదం స్తంభం అగ్ని రూపం కిముత్థితం అస్యోర్థమపి చాధశ్చ అవయోర్లక్ష్యమేవహి. ఈ అగ్ని స్తంభం ఏమిటి, ఏమిటి అద్భుతాకారం అని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఇప్పుడు బ్రహ్మగారు విష్ణువు గారు కూడా సంభాషించారట. బ్రహ్మ అన్నాడు విష్ణువు. ఏం విష్ణువు అన్నాడు ఆయన, మన ఇద్దరం వేసుకున్న అగ్నిజ్వాలలు ఈ అస్త్రాలు ఇందులో కలిసిపోయాయి. ఆ రెండింటికి అతీతంగా మహాతేజస్సుతో వెలిసిన ఈ కొత్త అగ్ని స్తంభం ఏమిటి, దుర్నిరీక్ష్యంగా ఉంది, అంటే చూడ్డానికి వీలుగా లేకుండా ఉంది. మనం మన కళ్ళతో చూస్తూ ఉంటే కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి, బైర్లు గంబుతున్నాయి. మామూలు కాంతిని చూస్తేనే ఎక్కువసేపు చూడలేక కళ్ళు మూసుకుంటాం. అటువంటిది ఈ భయంకర అగ్ని స్తంభం చాలా విచిత్రంగా ఉన్నది. ఇది ఏమై ఉంటుంది? అసలు ఆద్యంతాలు లేకుండా ఉన్నది. పైగా ఒక మైకును చూడగానే ఇది కింద ఇది పైన అని మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఈ అగ్ని స్తంభం, ఈ కొత్తగా పుట్టిన ఈ అగ్ని లింగం ఆది ఎక్కడో అంతం ఎక్కడో తెలియడం, ఇందులో ఆద్యంతాలు కనుక్కుందామా అని వాళ్ళిద్దరూ వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట. ఆ సమయంలో ఆకాశవాణి రూపంలో శివుడు అన్నాడు, మీ ఇద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటున్నారే, మీ ఇద్దరిలో ఎవరు గొప్పో నేం తేలుస్తాను. ఇప్పుడు మీలో ఒకరు కిందకి వెళ్ళండి, ఒకరు పైకి వెళ్ళండి. ఎవరు మొదలు గాని లేక తుది గాని ముందుగా చూసి తిరిగి ఇక్కడికి వస్తారో వాళ్ళు గొప్ప. ఒకళ్ళేమో కింద కాళ్ళు వెతకడానికి వెళ్ళండి, ఆది అన్నమాట. మూలం చూడండి. ఒకరేమో శిరస్సు చూడడానికి వెళ్ళండి, శిరస్సు అయినా అవ్వచ్చు లేదా మూలమైనా అవ్వచ్చు. ఆ రెండింటిలో ఏదో ఒకదాన్ని ముందుగా చూడాలి, చూసి ఈ స్థలానికే తిరిగి రావాలి. రామకోటి దగ్గర శివాలయం ఇది కదా ఇప్పుడు మీ అందరూ ఉన్నది. ఇక్కడ నుంచి ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు సందు చివరికి వెళ్ళి ముందుగా పరిగెత్తి గౌరవిస్తే వాళ్ళు గొప్పవాళ్ళని నేను డిక్లేర్ చేసినట్టుగా శివుడు డిక్లేర్ చేశాడు ఆకాశవాణి రూపంలో. ఏమని, మీ ఇద్దరిలో ఎవరు మూలం కానీ శిరస్సు కానీ చూసి మళ్ళీ బయలుదేరిన చోటుకు ముందుగా వస్తారో వాళ్లే మీ ఇద్దరిలోకి గొప్పవాళ్ళు. ఇంతవరకు మీరు కొట్టుకు ఇబ్బంది పడ్డారు, కొట్టుకు చచ్చిపోయారు ఏకంగా, ఇహ కొట్టుకోక్కర్లా, మీ ఇద్దరి గొప్పతనం తేల్చడానికి నేను పన్నీరు ఒక పన్నాగ, వెళ్ళండి తేల్చుకోండి మీ ఇద్దరు ఎవరు గొప్ప అని ఆకాశవాణి అన్నది. అప్పుడు వెంటనే విష్ణు అన్నాడు, కదా బ్రహ్మదేవ సందేహం లేదు, మనందరికీ మూలప్రభు శివుడే ఈ పన్నాగం పన్నాడు. శివుడు ఈ అగ్నిస్తంభ రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఈ మహాగ్నిస్తంభం భూమండలంలో ఈ కొండ మీద మన ఇద్దరికీ మధ్యలో వెలిసింది. ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయం తెలుసుకోవడానికి కూడా ఒక అవకాశం వచ్చింది. నేను పంది రూపం ధరించి భూమి తవ్వుకుంటూ కిందకి ఎడతా, ఆ కింద మొట్టమొదట ఎక్కడ వెలిసిందో, ఈ లింగం ఎక్కడ ఆవిర్భవించిందో అక్కడికి వెళ్ళి ఆ వేరు చూస్తాను, ఆది నేను చూస్తాను, అంతం నువ్వు చూడు, అంటే మొదలు నేను తుది చూడడానికి నువ్వు వెడదాం, ఇద్దరం నెల్లాళ్ళు గడువు పెట్టుకుందాం, నెల్లాళ్లలోపు ఎవరు ముందుగా చూసి ఇక్కడికి వచ్చేస్తారో వాళ్ళు గొప్ప, ఏమంటామని కానీ సరే అన్నాడు బ్రహ్మగారు. వెంటనే శ్రీమన్నారాయణుడు ఆది చూడడం కోసం ఏం చేశాడు, ఒక వరాహ రూపం ధరించాడు. ఇత్యుక్త్వా అశోకర తనుకు విష్ణుస్తస్యాదిమీవాన్. విష్ణుమూర్తి బ్రహ్మగారితో ఇలా పలికి తెల్లని పంది రూపం ధరించాడు. తెల్లని పంది రూపంతో భూమిని తవ్వుకుంటూ కిందకి పోవడం మొదలెట్టాడు. తవ్వుకున్నాడు తవ్వుకున్నాడు తవ్వుకున్నాడు, కిందకి పోతూనే ఉన్నాడు. బ్రహ్మగారు, నేనే ముందు ఆకాశానికి వెళ్ళిపోతాను, పైన శిరస్సు చూసి వస్తాననుకుని పాపం ఈయన హంస రూపం ధరించి పైకి బయలుదేరాడు. అంటే బ్రహ్మగారు పైకి, ఈయన కిందకి. ఈయన తవ్వుకుని ఎడుతున్నాడు, ఆయన ఎగురుకుంటూ ఎడుతున్నాడు. ఆకాశంలో హంసలమై అని పాడుకుంటూ ఆయన పోతున్నాడు. ఆద్యంతాలు చూడడానికి ఇద్దరు బయలుదేరారు. పాపం వరాహ రూపంలో ఉన్న విష్ణువు ఈ అగ్నిస్తంభం యొక్క ఆదిని, మూలాన్ని, అంటే అది ఎక్కడి నుంచి బయలుదేరిందో ఆ బయలుదేరిన మొట్టమొదటి స్థలాన్ని చూడలేక తవ్వి 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 దిగి దిగి విసిగిపోయి అలిసిపోయి యుద్ధం జరిగిన ప్రదేశంలో ఎక్కడైతే స్తంభాకారంలో విష్ణు వీళ్ళకి దర్శనమిచ్చాడో ఆ స్థలానికి వచ్చేశాడు. బ్రహ్మ కంటే ముందుగా తిరిగి వచ్చి, ఇంకా బ్రహ్మ రాలేదు, ఆయన ఏం చేస్తాడో, నేను చూడలేక వెనక్కి వచ్చాను, రిటర్న్ అయిపోయాను వచ్చి అనుకున్నాడు. ఈత కొట్టలేక వెనక్కి వచ్చిన సముద్రంలో వెనక్కి వెళ్ళి తిరిగి వచ్చేసిన వాళ్ళేగా. ఇక బ్రహ్మగారు విష్ణువు తిరిగి వచ్చిన విషయం ఆయనకి ఇంకా తెలియదు. అలా హంస రూపంలో పైకి ఎగిరాడు, అలిసిపోయాడు, హార్ట్ అటాక్ రావడం మొదలెట్టింది. ఎంత దూరం ఎగురుతాడు ఆయన మాత్రం, ఎగిరి 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 అలిసిపోయాడు. గట్టిగా కొండలెక్కాలంటేనే కర్ర పుచ్చిన అమ్మా అమ్మా రెండు సార్లు ఎక్కితే ఆయాసం వస్తుంది. కాకపోతే బ్రహ్మగారు కాబట్టి హార్ట్ పేషెంట్ కాదు కనుక ఆ మాత్రం ఎగరగలిగాడు. ఇంక ఇప్పుడు ఓపిక పోయింది. ఎంత దూరం ఎగిరినా, ఎంత పైకి వెళ్ళినా ఈ అగ్నిస్తంభం తలకాయ కనపడటంలా, ఎండింగ్ కనపడటంలా, అంతం కనపడటంలా. అందుకని ఇది నా వల్ల కాదేమో, ఓడిపోతానేమో, విష్ణువు దగ్గర తల వంచుకోవలసిన పరిస్థితి వస్తుందేమో, విష్ణువు దగ్గర శిరస్సు వంచుకోకుండా నేను విజయం పొందాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆకాశం నుంచి కిందకి టింగని జారుకుంటూ వస్తోంది ఒక మొగలి పువ్వు గారు. ఆ మొగలి పువ్వు కనపడింది. దదర్శ కేతకీ పుష్పం కించిద్ విచ్యుతం అద్భుతం అతి సౌరభ్యం అమ్లానం బహువర్షచ్యుతం తథా పైనుంచి కిందకి దిగుతున్న మొగలి పువ్వు మంచి సౌరభ్యం సువాసనతో ఉంది. అతి సౌరభ్యం అన్నాడు మళ్ళీ. అతి సర్వత్ర విజయత అంటారు గుర్తుపెట్టుకోండి. అందుకని ఈ మాట అన్నాడు, మంచి సువాసన అనకుండా అతి సువాసనతో ఉంది అంటే ఏదో కొంచెం తేడా చేస్తోందనమాట. అమ్లానం, మ్లానము అంటే వాడిపోవడం, పువ్వులు వాడిపోతాయి. పొద్దున పెట్టిన పువ్వే మధ్యాహ్నానికి వాడిపోతుంది. మన ముఖాలే రెండు చెంబులు నీళ్లు దేవుడి మీద పోసి మూడో చెంబు పట్టడానేసరికి వాడిపోయి చెమటలు కారిపోతాయి. ఇక పువ్వులు వాడిపోవడంలో ఆశ్చర్యమేముంది? అందులో కేతకీ పుష్పం కూడా వాడిపోయిందా అంటే అబ్బే ఇది మాత్రం వాడలేదు. అమ్లానము, మ్లానం అంటే వాడిపోయింది, అమ్లానం అంటే వాడిపోలేదు, ఏమాత్రం కమిలిపోలేదు, మంచి తాజాగా ఉంది, సువాసనతో ఉంది, ఘుమఘుమలాడిపోతుంది, ఘుమ్ ఘుమాయించు కొంచెం అన్నట్టుగా. అది జారి చాలా కాలం పై నుంచి కిందకు వస్తుందట. ఎంతకాలం నుంచి వస్తుందో తెలియదు, చాలా రోజుల నుంచి అలా అది కూడా జర్నీ చేస్తూనే ఉంది. బ్రహ్మగారు ఆ పువ్వు కేసి చూశాడు. ఇంతకీ ఈ పువ్వు పైనుంచి కిందకి ఎలా జారుతుందా అని ఆయన అనుమానం వచ్చింది. ఇక్కడ చెప్పాడు, పరిహాసంతు కృతవాన్ కంపనాచలితం శరహ. ఇది నిజానికి శివుడి నెత్తి మీద ఉన్న పువ్వు. ఎవడో భూలోకంలో ఒకనొక భక్తుడు శివలింగం మీద పువ్వు పెడితే ఆ పువ్వు శివుడి నెత్తి మీదకి వెళ్ళింది. శివుడికున్న ఒక లక్షణం ఏమిటి అంటే, భూమి మీద భక్తితో ఎవడన్నా వేస్తే ఆ పువ్వు ఆయన నెత్తి మీదకి పెడుతుందిట. మీకు ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పా, భక్తితో వేస్తే మీరు ఇక్కడ వేసిన పువ్వు అక్కడికి పెడుతుంది, భక్తి లేకపోతే ఎన్ని పువ్వులు వేసినా ఆ పువ్వులు ఆయన దగ్గరికి వెళ్ళవు. అలాగే ఈ మొగలి పువ్వుని ఎవడో ఒకనొక భక్తుడు, ఏ అంబికా కృష్ణ గారు లాంటి పరమ భక్తుడో వేసి ఉంటాడనమాట. ఆ పువ్వు ఆయన నెత్తి మీదకి వెళ్ళింది. ఆయన ఏం చేశాడు, ఈ బ్రహ్మగారు విష్ణువు కొట్టుకు చచ్చిపోతుంటే నవ్వాడు. అదట వారిద్దరి ఘర్షణ చూసి అన్వీక్ష్య తయోకృత్యం, తయోకృత్యం అంటే ఇద్దరి యొక్క సంఘర్షణ, బ్రహ్మ విష్ణువుల సంఘర్షణను చూచి పరిహాసంతు కృతవాన్ నవ్వి కంపనం చేశాడు, తలలా ఊపాడు. ఆయన తల ఊపగానే తల మీద ఉన్న పువ్వు కిందకి పడిపోయింది అనమాట. ఏనాడో ఆయన నవ్వి ఒక్కసారి తల ఊపగానే ఆ పువ్వు కిందకి దిగొస్తుంది, అప్పటికి అక్కడికి వచ్చింది. అంటే ఆయన తలక ఎక్కడుందో ఆలోచించండి. ఆ పువ్వును చూశాడు ఇప్పుడు బ్రహ్మ. వెంటనే బ్రహ్మగారు పువ్వుని, ఓ మొగలి మొగలి వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్ అన్నాడు. అంటే బ్రహ్మగారికి ఇంగ్లీష్ కూడా వచ్చలేండి, ఈ మధ్యనే అమెరికా వెళ్ళి వచ్చాడు, అందుకని ఆయనకు కూడా కాస్త ఇంగ్లీష్ వచ్చింది. అడగగానే అది అంది వెంటనే, అయ్యా శివుడి శిరస్సు మీద ఉన్నానండి, ఎవడో భక్తుడు వేసినటువంటి పువ్వుని నేను ఆ నెత్తి మీదకి వెళ్ళాను, కానీ ఏం చెయ్యను, ఎంతలో మీ ఇద్దరు యుద్ధం చూసి శివుడు తలకేలా ఊపగానే డామ్మనికి ఎంతగా దారిపోతున్నానండి అంది. అయ్యో వెర్రి పుష్పమా, దారిపోయావా, నీకు మంచి పదవి ఇస్తాను, నీకు మంచి పేరు వచ్చేలా చేస్తాను, సన్మానం కూడా చేస్తాను, నా కోసం వచ్చిన ఉపకారం చెయ్యి. ఏమిటండి అంది పువ్వు, నేను శివుడు తల చూసి వస్తాను అని ప్రతిజ్ఞ చేసి వచ్చాను. విష్ణుమూర్తి ఏమో కిందకి వెళ్ళాడు, ఆయన ఓడిపోతున్నాడని అర్థమైంది, కానీ నేను ఓడిపోకూడదు, నేను నెగ్గాలి, అందుకని నేను శివుడి తలను ఎలాగో చూడలేను, కానీ విష్ణువు దగ్గర తల చూసి వచ్చాను అంట. అనగానే ఆయన సాక్ష్యం ఉందా అంటాడు, కోర్టుకి సాక్ష్యాలు కావాలి, అప్పుడు ఉంది అని నిన్ను చూపిస్తాను. ఆయన నిన్ను అడుగుతాడు, చూశాడండి బ్రహ్మగారు ఈ శివుడి శిరస్సును చూశాడని నువ్వు అబద్ధం చెప్పాలి, అలా చెప్పావో నీకు పెర్మనెంట్గా పోస్టింగ్ ఇచ్చేస్తాను, నేను తీసుకెళ్ళి రాజ్యసభ సభ్యుడిని చేసేస్తాను, లేదా కేంద్ర ప్రభుత్వం అవార్డు లంచాలతో ఇప్పుచ్చేసుకోవచ్చులండి చాలా తేలిక, ఆ అవార్డు నీకు ఇప్పించేస్తాను. భయంకరమైన పిచ్చి నవలలకే అవార్డులు రాగాలేంది, నీకు రావడానికి ఏముంది, నేను రికమెండేషన్ చేసి ఏదో ఒక అవార్డు ఇప్పిస్తాను అనగానే సంతోషపడిపోయింది. బ్రహ్మగారంతటి వాడు సాక్ష్యం చెప్పమంటే కాదని ఎలా అంటారండి, అసలు తప్పు కదా, కొన్ని విషయాల్లో తప్పైనా అది చెయ్యొచ్చు అని శాస్త్రం, మహానుభావులు అడిగితే తప్పైనా తప్పు కాదు ఒప్పేని. అందులో బ్రహ్మ అక్కడ సృష్టికర్త, అందుకని ఊ అన్నది. సరే వెంటనే అక్కడి నుంచి ఆ పువ్వును వెంట పెట్టుకొస్తుంటే దారిలో ఇంకొక ఆవిడ కనపడింది. ఆవిడే కామధేనువు, మంచి అందంగా ఉంది, తెల్లగా నిగనిగలాడిపోతుంది, తోక కుచ్చు పట్టుకుచ్చులో ఉంది, చిక్కని పొదుగు ఒడ్డు పొడుగు, మంచి కురచైన కొమ్ములు. ఓయ్ బాబు ఏం అందంగా ఉందంటే సురభి కామధేనువు. ఆ కామధేనువుని చూడగానే బ్రహ్మగారు, కామధేనువు ఎక్కడ నుంచి వస్తున్నావు అని అడిగాడు. నేను శివుడికి అభిషేకం చేసి వస్తున్నానండి అంది. భలే దొరికేవే, ఓ సాక్ష్యం సరిపోదు, రెండో సాక్ష్యం కూడా ఉంటే ఇంకా బలంగా ఉంటుంది. నేను శివుడి శిరస్సును చూసి వచ్చాను అని విష్ణువు దగ్గర బొంగుతాను, సాక్ష్యంగా నువ్వు కూడా ఊ అని చెప్పు, ఆ తర్వాత నీకు కూడా మంచి ఉద్యోగం ఇచ్చేస్తాను, కవేళాకి వెళ్లకుండా. ఇప్పుడున్న గవర్నమెంట్ ఆవులన్నింటినీ హైదరాబాద్ లో కబీళాకి తరలించి చంపించేస్తోంది, అలా చంపించకుండా నిన్ను నేను కాపాడతాలే అన్నాడు. ఓ భలే అనుకుంది, ఇష్టం లేకపోయినా అది కూడా ఒప్పుకుంది పాపం. సరే మొత్తం మీద ఏది ఏమైనా రెండు సాక్ష్యాలు పోగు చేశాడు పాపం బ్రహ్మగారు. మీరు కూడా ఇలా సాక్ష్యాలు పోగు చేసుకోండి భవిష్యత్తులో, ఎందుకైనా మంచి. ఆవుగారిని, కామధేనువుని, మొగలి పువ్వుని వెంట పెట్టుకుని విష్ణువు ఉన్న చోటికి, అంటే ఎంతో పూర్వం వీళ్ళిద్దరు యుద్ధం చేస్తూ ఉంటే సరిగ్గా ఎక్కడైతే అగ్నిస్తంభ రూపంలో శివుడు వెలిసాడో అక్కడ అన్నమాట, అక్కడికి వచ్చింది. ఎవరెవరు వచ్చారు? ముందుగా కామధేను వచ్చింది, కామధేను వెనక మొగలి పువ్వు వచ్చింది, ఆ వెనక బ్రహ్మగారు వచ్చాడు. ఎవరా ఇద్దరు? ఇద్దరు వెనకాతలున్నది ఎవరా అని చూస్తే బ్రహ్మగారే. వెంటనే విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి బ్రహ్మగారు అడిగాడు, ఏం విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ పాతాడానికి వెళ్ళావుగా, చూసావా శివలింగం మొదలు అంటే? నేను చూడలేకపోయాను, ఎవో ఓడిపోయాను అన్నాడు. చూసావా మరి, అందుకే నాకు దండం పెట్టన్నాను, నువ్వు నా కుమారుడిని ఒప్పుకో ఇప్పటికైనా. నేను చూసొచ్చాను శివుడి శిరస్సుని అన్నట్ట. ఈయన ఆశ్చర్యపోయాడు, నేను విష్ణువుని ఏకంగా సృష్టిని పోషించేవాణ్ణి, పంది రూపంలో పాతాళానికి వెళ్ళి చూడలేకపోయాను, అటువంటిది నువ్వు అగ్రం చూడగలిగావా? ఎవరు దీనికి సాక్ష్యం అనగానే ఆ పుష్పం వెంటనే బ్రహ్మదేవుడి ఆజ్ఞని శిరస వహించామంది, హరి ఈయన చూసిన మాట నిజమేనండి, నేనేనండి సాక్ష్యం అంది. దానితోటి ఆశ్చర్యపోయాడు విష్ణువు, నేను వరాహ రూపంలో పాతాళానికి వెళ్ళి కూడా శివలింగం యొక్క మొదలు చూడలేకపోయానా? ఈ బ్రహ్మ పైకెళ్ళి చూశాడా? దానికి సాక్ష్యం ఈ పువ్వు అనుకుని పక్కనున్న కామధేనువు కేసు చూశాడు. ఆ కామధేనువు కూడా సాక్ష్యం చెబుతుంది అని బ్రహ్మగారు, కామధేనువు నువ్వు కూడా సాక్ష్యం చెప్పన్నట. పాపం కామధేనువుకి సాక్ష్యం చెప్పడం ఇష్టం లేదు, అసత్యం అంటూ ఇష్టం లేదు, కానీ బ్రహ్మగారేమో ఒత్తిడి చేస్తున్నాడు. అందుకని ఏం చేసింది, తలకాయతో చూశాడండి అని తోకతో లేదండి అంది. తోక ఇలా అడ్డంగా ఊపింది, తలకాయతో ఇలా అంది. ఇప్పుడు విష్ణువుకి అర్థమైపోయింది. వెంటనే ఏం చేశాడు, పరమేశ్వర ఇదిగో ఈ రెండింటికి బ్రహ్మగారి మీద అభిమానమైనా ఉండొచ్చు, లేక భక్తి అయినా ఉండొచ్చు, మొత్తం మీద ఏదేమైతేనే సాక్ష్యం చెబుతున్నాయి శివలింగం తలని బ్రహ్మ చూశాడని. బ్రహ్మ శివలింగ శిరస్సుని చూసినట్టయితే నేను ఆయన షోడశోపచారాలతో పూజిస్తాను, కాదు ఇది అసత్యమైతే దానికి ఏం శిక్ష విధించాలో నువ్వే చూడు, ఇది నిజమా కాదా నువ్వే దీనికి సాక్షివి అని రెండు చేతులు జోడించి అత్యంత భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేశాడు ఆయన. ఇంకేముంది, ఆ శివలింగం ఒక్కసారి రెండుగా పగిలి అందులో నుంచి భయంకరాకారంతో రుద్రుడు రౌద్రంతో ప్రత్యక్షమైపోయాడు, సోలం ధరించి వచ్చాడు, కళ్ళల్లో నుంచి నిప్పులు కక్కుతున్నాడు. ఎంత మోసం, ఎంత దగా ఇది ఆశ్చర్యం! బ్రహ్మదేవుడు ఇవాళ చెయ్యరాని పని చేశాడు సృష్టికర్త అయ్యుండి కూడా, అది ఏదైనా సహిస్తాను కానీ శివలింగాన్ని మాత్రం చూడకుండా చూశాను అంటే మాత్రం అది గొప్ప అపరాధం అట, ఆ అపరాధానికి తగిన శిక్ష వెయ్యాలి అని ఆ క్షణమే ఏం చేశాడు, వికటాట్టహాసం చేశాడు. తన శరీరం నుంచి ఒకనొక భయంకరాకారాన్ని సృష్టించాడు. అదిగో అందులోంచి పుట్టినవాడే కాలభైరవుడు. ఓ ఈ కాలభైరవ, ఈ బ్రహ్మగారికి ఐదు తలలున్నాయి, ఆ ఐదు తలల్లో ఐదో తలకై పైకుంటుంది, ఒక తల తూర్పుకి, ఒకటి దక్షిణానికి, ఒకటి పడమరకి, ఒకటి ఉత్తరానికి, ఈ నాలుగు తలలు నాలుగు దిక్కులు చూస్తాయి, ఐదవ తల ఆకాశం కేసు చూస్తుంది, అదే కంవ్యాప్తి తేజోమయం ఊర్ధ్వముఖం. అది ఈ ఊర్ధ్వముఖంతో శివుడి శిరస్సును చూశానని అసత్యం ఆడాడు. అసత్యానికి తోడు ఇదిగో ఇద్దరినేమో సాక్ష్యానికి కూడా తీసుకొచ్చాడు. అసత్యం ఆడిన తలకే నరికి పారేయనగానే భైరవుడు వికటాత్తహాసం చేసి ఒక చేత్తో జుట్టు పుచ్చుకుని మరో చేత్తో కత్తి పుచ్చుకున్నాడు. చిత్వా శిరాంశస్య నిఘంతు ముజ్జత ప్రకంపయన్ ఖడ్గమతి స్ఫురం కటైహి. ఒక చేత్తో కత్తిని గిరగిరా తిప్పాడు, మరో చేత్తో జుట్టు పుచ్చుకున్నాడు. ఆ తలకాయను పటక్క నరికేశాడు, నరికేశాడు ఆ చేతికి ఆ తుక్కుపోయింది. కత్తి పుచ్చుకొని తలకాయ నరగ్గానే చేతికి అతుకుపోయింది. అదే బ్రహ్మకపాలం అంటే భైరవుడి చేతికి అలా ఉండిపోయింది. మిగతా తలకాయలు కూడా నరకబోతున్న సమయానికి గజ 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 వణికిపోతూ కాలభైరవుడి పాదాల మీద పడిపోయాడు. పరమేశ్వర రక్షించన్నాడు బ్రహ్మ. బ్రహ్మ తన కుమారుడు, పైగా సృష్టికర్త కనుక ఆయనని రక్షించాలనే ఉద్దేశంతో విష్ణుదేవుడు కూడా కంగారడి కన్నీళ్లు కారుస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ కాళ్ళ మీద పడిపోయి అచ్యుతుడు అన్నాడు, మహానుభవ పరమేశ్వర రుద్ర మారట భద్ర మహానుభవ రక్షించు రక్షించు ఇతన్ని క్షమించు అన్నాడు. ఎంతైనా తప్పు చేసినా కొడుకు కొడుకే అది గుర్తుపెట్టుకోవాలి. పైగా ఆనాడు బ్రహ్మదేవుడు ఆ తప్పే చెయ్యకపోతే ఈ శివుడు ఈ లింగరూపం ధరించేవాడు కాదు కదా, లోకానికి ఇంత శుభం జరిగేది కాదు కదా. అందుకని ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేశాడు ఇలా అన్నాడు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజా గోబ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.